రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1984 ఆగస్టు సెప్టెంబరు నెలల్లో భగవద్గీతపై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో ఒక దివ్యోపన్యాసం. తదుపరి శూన్యత నుండి పూర్ణత వైపు భగవాన్ బాబావారి మహాప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం, శ్రీ విఎస్ఆర్ మూర్తిగారితో సంభాషణ, చివరగా స్వామివారి నిరుపమానమైన దివ్య ప్రేమను వివరించే శ్రీమతి సాయి ప్రసన్న గారి ప్రసంగం మీరు వింటారు. ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1984 ఆగస్టు సెప్టెంబరు నెలల్లో భగవద్గీతపై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో ఒక దివ్యోపన్యాసం వినండి.
అద్వేష్ట సర్వభూతానాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్యోపన్యాసంలో ఏ ప్రాణియందు తిరస్కార భావం లేక అన్నిటియందు సర్వాత్మభావంగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే అన్న సత్యాన్ని గుర్తించమని బోధించారు. ప్రతి ప్రాణియందు దైవత్వం ఉన్నదనే సత్యాన్ని విశ్వసించి దైవగుణమైన ప్రేమను సర్వజీవులయందు ప్రసరింపచేయాలని తెలియజేశారు.
ఎట్టి ప్రాణి ఎందు కూడాను ద్వేషము లేకుండా, వైరము లేకుండా ప్రేమించమని గీతావాక్యం. సర్వభూతములు ఎందు సర్వాత్మభావనగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే. ఎవరిని ద్వేషించినా దైవమును ద్వేషించినటువంటి వాడవవుతావు. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు దూషించినప్పటికీ తిరస్కరించినప్పటికీ అది నీ ఆరాధన దైవమును తిరస్కరించిన వాడవవుతావు. దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సౌభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది. అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది. సర్వాత్మభావాన్ని ఏకత్వంగా గుర్తించమని బోధించింది. సౌభ్రాతృత్వం కాక సర్వాత్మభావమును బోధించింది. అనగా ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మ అనేటువంటి దీనిని నిరూపించింది. కనుకని సుఖదుఃఖ సమేకత్వ అన్నట్టుగా సుఖదుఖములను మనం ఏ విధంగా సమానంగా చూచుకోమని బోధించిందో అదే విధముగానే సర్వభూతములు ఎందుకూడను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది. కేవలము మానవ జీవితమునే కాక పశుపక్షి మృగాదులు ఎందుకూడను దైవత్వమనేటువంటిది నిరూపింపు చేయుటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమముగా పంచుకోమని బోధించింది. కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు. క్రిమికీటి కాదు మొదలుకొని బ్రహ్మ రుద్రాదుల వరకు కూడాను ఈ జీవత్వం అనేటువంటిది ఆత్మత్వంగా ఏకత్వంగా ఉంటుండాలి. కనుకని త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను గ్రోవరా అని ప్రార్థించాడు. కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం, నలిపివేస్తాం. బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం. చెప్పటం వేరు, చేయటం మరొకటి. కనుకని మహాత్మస్థానమును అందుకొనక దురాత్మస్థానమును పొందిపోతున్నారు. కానీ భగవద్గీత యందు మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం అని బోధించింది. ప్రతి ప్రాణి ఎందుకూడను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి. దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందుకూడను మనము ప్రసరింపచేయాలి. అందరినీ కూడాను దయాకరుణతో మనము చూడాలి. అట్టు చూడకుండినా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది. దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది. జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత. సర్వజీవులు ఎందుకూడను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థమని కూడాను బోధించింది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయని లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడాను శూన్యమవుతుంది. కనుక ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం. ఇట్టి భూతదయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి. భూతదయ అనగా బాధపడుతున్నటువంటి వ్యక్తులను జీవులను చూచి సాధ్యమైనంత వరకు మన చేతనైనంత వరకు దానికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. వారి బాధను వారి దుఃఖమును వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు నివారణ చేయుటకు తగిన కృషి చెయ్యాలి. దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు, క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి. కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడాను మనం విశ్వసించాలి. దయగల హృదయమే దైవ మందిరమని కూడాను విశ్వసించాలి. కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి, నిర్దయుడైపోతుంటారు, కఠిన హృదయాన్ని పెంచుకుంటారు, కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు. ఇది మానవత్వానికి సైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడాను బోధించాడు కృష్ణుడు. కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి. ఈ అరట పుష్పములలో ఈ దయాపుష్పం అనేటువంటి దానిని అంగీకరించరాదు భగవంతుడు. పూల గుచ్చలు తెచ్చి పూజెంత చేసినా మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు, దేనిని పుచ్చుకుంటాడు దేనిని మెచ్చుకుంటాడు. దయాపుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు పుచ్చుకుంటాడు. కనుకని మనము దైవము సర్వజీవులు ఎందుకూడను ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి? ఇది కేవలము అభ్యాసముతో మనం లభ్యసించేటువంటిది కాదు, హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి. నిజముగా అందరి ఎందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి. అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా తాను పరుల యొక్క దుఃఖమును పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు. ఒక గ్రామంలో వీధ కుటుంబం ఉండేటువంటిది, అందులో ఏకైక బిడ్డ ఒక పుత్రిక ఉండేటువంటిది. ఇది పెద్ద కుటుంబము కాదు, కేవలము ధనవంతులతో ఉండినటువంటి ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు, ఇది బీద కుటుంబం. కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు, కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామమునకు పంపవలసి వచ్చింది. ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది. కానీ పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు, వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది. ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంలో ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది. ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం. ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు. ఒకనాడు ఈ బిడ్డ స్కూల్కు వెళుతూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది. రోగం అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది. ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి ఈనుడయ్యాడు. అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి. క్రమక్రమేణా కూడాను ఆహార పానీయం లేకుండా శరీరం కృషికించిపోతుండాలి. ఇది గుర్తించింది ఈ బాలిక. తన ఇంటి నుంచి దిన్నము తాను స్కూలుకు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కారులో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక ఆ యొక్క టిఫిన్ కారు వెనుక తీసుకుని రావటము, ఈ రీతిగా జరుపుతూ వచ్చింది. ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికీ అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్కు. ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి. బంగారు బిడ్డ, నీవు నాకు ఇన్ని దినములు కూడాను ఆహార పానీయం ఇచ్చి నా ప్రాణాన్ని రక్షించావు. ఈ ఆహార పానీయములు ఎక్కడి నుంచి నువ్వు తెస్తున్నావు? నీ తల్లిదండ్రులకు తెలిసినా లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెస్తున్నావా? ఇంకే విధమైనటువంటి మార్గంలో దీన్ని అపహరించి నాకు ఇస్తున్నావా? లేక నీకు నువ్వే తినకుండా పస్తు ఉండి నాకు పెడుతున్నావా? యథార్థం చెప్పమని కోరాడు. ఇప్పుడు ఆ బాలిక చెప్పింది, అయ్యా, నేను దొంగతనం అనేటువంటిది నాలో ఏమాత్రం కూడా లేదు. నా తల్లిదండ్రులకు మూసిపెట్టి అనగా వారిని మరపు చేసి నేను తెచ్చేటువంటి పదార్థంలో ఒక్కటే లేదు. నేను నీకు ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడాను నా తల్లిదండ్రులకు తెలుసు. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు. అయినప్పటికీ నేను స్వయార్చితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది. ఇంత చిన్న బాలిక ఏ రీతిగా నీవు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు. నేను వచ్చే దారిలో రేగి పండు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పళ్ళు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఇక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు. ఇది నా స్వయార్చి. ఆ బిడ్డ యొక్క త్యాగమునకు, ఆ బిడ్డ యొక్క యుక్తికి, ఆ బిడ్డ యొక్క భూతదయకు ఈ రోగి చాలా సంతసించాడు. నీకు ఈ బుద్ధి ఏ రీతిగా లభించింది అని కూడా మరి ప్రశ్నించాడు. ఇది మా తల్లిదండ్రుల యొక్క బోధ. అమ్మా, మనము చాలా బీద కుటుంబము, మనకంటే హీనమైనటువంటి కుటుంబాన్ని చూసినప్పుడు ఏదో మన శక్తి కొద్దీ మనం దానం చేయాలి అని నా చిన్న బిడ్డప్పటి నుంచి కూడాను నాకు ఇదే బోధలు చేస్తూ వచ్చారు. ఉగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది. క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు. కానీ ఆ భూతదయకు ఏమి ఫలితం? ఈ పేషెంట్, ఈ రోగి అయినటువంటి వాడు నిత్యము దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి. నేనిట్లైనా బీదవాడిని, నేను రోగిష్ఠిని, నేను ఇంకా అభివృద్ధి అయిపోయి నేను దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు. ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధి పరిచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుణ్ణి కోరాడు. ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమై చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు, ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి యొక్క దానం కనుక దైవమే అనుగ్రహించాడు. ఒకనాడు సాయంకాల సమయంలో దైవము డబ్బులు మూటను కట్టుకుని ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా, నాకు ఇంతకాలం కూడాను ప్రాణాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు. అమ్మాయి ఒంటరిగా స్కూలుకు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయా హృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను. ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం 10 దినములు ఆ ఛత్రంలో నివసించాను. ఈ బిడ్డ హృదయము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దయగల హృదయము, అదే నా మందిరము. కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు. ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పైన పడి, స్వామి, ఇంత ధనమునకు మాకు అధికారం లేదు, శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు. శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది, అశాంతి అందిస్తుంది, అహంకారమును చేకూరుస్తుంది, ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది, కనుక మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు. కాని అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు. వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీనులను రక్షించడానికి ఈ ధనమునంతా ఉపయోగపెడుతూ వచ్చారు. సర్వులయందు ఉండినటువంటి యొక్క జీవతత్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు. దయా ప్రేమల వల్లనే దైవం లభిస్తాడని కూడాను విశ్వసిస్తూ వచ్చారు. కనుకనే యద్భావం తద్భవతి, మన భావం ఎటువంటిదో దైవత్వం అటువంటిదిగా మనకు లభ్యమవుతుంది. దైవం ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో ఉన్నాడని మనం విశ్వసించరాదు. సర్వత్రా ఉంటున్నాడనే సత్యాన్ని మనం కొంతవరకు చాటడానికి అనుభవజ్ఞులు కావాలి. అయితే ఇలాంటి సద్భావాలను మనం ఏ రీతిగా పెంచుకోవటం సాధ్యమవుతుంది? దీనికి అంతర్బహిస్థ సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పురుష సూక్తంలో చెప్పారు. అదేవిధంగా అంతర్బహిర్శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు. భగవంతుడు లోపల వెలుపల ఉన్నాడు కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే. కనుక దైవము అంతర్బహిర్తత్వంలో ఉంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడాను మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది. ఈ బహిర్శుద్ధి అంటే ఏమిటి? మొట్టమొదట బహిర్శుద్ధి అనగా మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము, మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన దుస్తులు ఎందుకని, మన దేహం నందు కానీ, మన బుక్కులు ఎందుకని అశుద్ధమనేటువంటిది మాలిన్యము చేరకుండా చూసుకోవాలి. మనము పరిశుద్ధమనగా ఏమిటి? దేహమును సరి అయిన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండేటువంటి అంతరార్థం ఇదియే. దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడాను పరిశుద్ధం చేసుకోవాలి. ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యము చేరిపోతుంది. మాలిన్యము చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి. ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది. కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి. మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ బ్రష్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి. కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుగును కూడా గీచుకోవాలి. దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు. ఈ ద్వారం నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి. మనం ఎంత ప్రదేశాల్లోనూ మనం చూస్తుంటుంటాము, ఏదైనా మురికి నీరు చేసిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి. అదే విధంగా ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి. ఇంతేకాదు మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి. ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇళ్లను చూచి ఇల్లాలను చూడమంటారు. ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటారో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటి దీని అర్థము. ఇవి దేనికోసం చేసుకోవాలంటే మన మంచి కోసమని. ఇల్లు కానీ పరిసర ప్రాంతములు కానీ పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం. ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే. కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి. మనకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఉండినా చాలు, ఒకటి ధరించి రెండవ దాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం. దిన్నము రెండు మార్చనక్కర్లేదు, ఒకటి ఉండినా చాలు మన శక్తికి. ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ యొక్క అశుద్ధం మనపై చేరకుండా చూసుకోవాలి. బయట మాత్రము తెల్లని డ్రెస్సులు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు. కనుక దానివల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి. దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి, తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి, పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి. అసూయ భావము కానీ ద్వేషభావము కానీ మనలో చేరకుండా చూసుకోవాలి. నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి. ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడాను మనం చింతించరాదు. సర్వుల మంచిని కూడాను మనం కొంతవరకు యోచిస్తూ రావాలి. దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సంస్థ సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు. ఇది హల్దికుల యొక్క లక్ష్యమని కూడాను భావించారు. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతిస్తూ రావాలి. ఈ విధంగా అంతర్బహిర్తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు. ప్రహ్లాదుడు చెప్పారు, ఆరు శత్రువులను నీవు జయించినప్పుడే నీవు సరి అయినటువంటి ఉత్తముడవుతావని. ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు ఆరు శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావన్నాడు. ఆ ఆరు శత్రువులే కామ క్రోధ లోభ మోహమును మార్చింది. ఈ ఆరు శత్రువులు ఎందుకు కూడాను మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధం. కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి. కనుక నీవు సుఖదుఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే అందరి ఎందు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి. ఈ సుఖ దుఃఖములను శీతోష్ణములను లాభ నష్టములను సమానంగా చూసుకోవటం చాలా అసాధ్యం. అయితే అందరి ఎందు ఉండేటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యం మనకు దృఢమైపోతే ఇవన్నీ సులభంగా మనకు వశమైపోతాయి. నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు. సర్వుడు ఎందు ఉండేటువంటి యొక్క ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది. అన్నింటికీ మూలం ఏదో, అన్నింటికి నీ కీలకం ఏదో, అన్నింటికి నీ గమ్యం ఏదో, దానిని మనం పట్టాలి. అదే ఆత్మతత్వం. దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మన కోసం అవుతాయి. చెట్టును కొట్టదలిచినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు, వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది. అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము మన వశం అయిపోతుంది. కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడా కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి. కనుక పూతదైన మనం పెంచుకోవటం, సర్వాత్మ భావన మనం అభివృద్ధి పరచుకోవటం, దేహం యొక్క పరిశుద్ధము మనస్సు యొక్క పవిత్రతను అభివృద్ధి పరచుకోవటం, ఈ విధమైనటువంటి యొక్క నిత్య చర్యల లోపల నిత్య జీవితం లోపల సాధనలు సలిపినప్పుడే దైవత్వం మనకు సులభంగా అర్థమవుతుంది. కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వుడు ఎందుకూడా ఉండినటువంటి యొక్క భగవంతుడికి నేను ఒక నమస్కరిస్తున్నాను మనం భావించాలి. అంతటితోనే మనం ఆపకూడదు మన సాధన. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి దాన్ని కూడా రెండో వర్తుగా పెట్టుకోవాలి. మన జీవితము ఒక పెద్ద ప్రవాహం. ఈ ప్రవాహమును విచ్చలివిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు అన్ని భూములు అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది, గ్రామములను ముంచి వేస్తుంది. కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయమే మనం తీసుకోవాలి. ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరమే. కనుకని ఇది సాగరంలో ఏ రీతిగా మనం చేర్చడం, దీనికి భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది. ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామములను ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి చేరిపోతుంది. ఏమిటి ఈ గట్లు? అదే అష్టాక్షర నామము అని బోధించాడు. ఏమిటి అష్టాక్షర నామం? ఓ నమో నారాయణ కాదు, సంశయాత్మా వినశ్యతే. ఇది సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయుడుగానే ఉంటుండు అనే గట్టును ఒకవైపున కట్టుకో. రెండవ వైపున శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది 8 అక్షరాలది. ఈ శ్రద్ధను ఒకవైపున పెంచుకో. నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది. ఈ ఉపాయముని జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. నాయన మానవుని యొక్క గమ్యము అదే. గమ్యమును మరవద్దు, లోకమును నమ్మవద్దు, మరణమునకు భయపడవద్దు. ఈ మూడింటిని నీకు నిజమైనటువంటి మంత్రములుగా బోధిస్తున్నానన్నాడు. కనుకనే గమ్యము దైవము, దైవాన్ని మరవకూడదు, ఈ లోకాన్ని నమ్మకూడదు, మరణానికి భయపడకూడదు. ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్యోపన్యాసంలో దయగల హృదయమే దైవ మందిరమని, ఈ దయను ఏ రీతిగా ప్రకటించాలో తెలియజేశారు. హృదయమే దైవ మందిరం కాన ఈ మందిరాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచుకోగలమో వివరించారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1984 ఆగస్టు సెప్టెంబరు నెలల్లో భగవద్గీతపై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో ఒక దివ్యోపన్యాసం విన్నారు. శూన్యత నుండి పూర్ణత వైపు భగవాన్ బాబావారి మహాప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం శ్రీ విఎస్ఆర్ మూర్తిగారితో సంభాషణ వినండి.
సాయిరాం, అది 2006 ఆ వేసవి సెలవులలో కొడైకెనాల్లో స్వామి విద్యార్థుల మధ్య కూర్చుని మాట్లాడుతూ ఏదైనా కొత్త పాట చెప్పండి అన్నారు. అప్పుడు వెనుక నుండి నేను, స్వామి ఒక తెలుగు పాట పాడతానన్నాను. ఆ పాట ఇలా సాగుతుంది. ఓ నీస్తమా ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా మాందరి ప్రాణమా గడిచే ప్రతి క్షణం మీతోని గడపాలని మేము వినే పదాలన్నీ మీ మాటలే కావాలని మాలోని తలపులన్నీ మీకు వివరించాలని క్రియలన్నీ కర్తకే అంకితం చేయాలని.
అలా పాడుతూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. నా కన్నీళ్లకు కరిగి స్వామి కూడా అలాగే స్పందించారు. స్వామివారు భౌతికంగా మన మధ్య నుండి వెడలి ఒక నెలకు పైగా గడిచింది. ఇది జరిగిన నాటి నుండి ప్రతి ఒక్క భక్తుని హృదయం చెల్లాచెదురైంది. ఎన్నో ప్రశ్నలు ప్రతి మదిలో తలెత్తాయి. తమ చివరి క్షణాల వరకు స్వామి తమ జీవితాన్ని తమ సందేశంగానే అందిస్తూ వచ్చారు. స్వామి ఆసుపత్రిలో గడిపిన 30 రోజుల్లో కూడా ఒక్క మారు కూడా తనకు నొప్పి అని కాని బాధ అని కాని చెప్పలేదు. సచ్చిదానంద స్వరూపులై దేహభ్రాంతిని వీడడమంటే ఏమిటో మనందరికీ ఆ చివరి క్షణాల్లో కూడా ఆచరణలో చూపిన కరుణామూర్తి మన స్వామి. అయితే నేను అనుకుంటూ ఉండేవాడిని, ఆ క్షణం వచ్చినప్పుడు నేను ఊపిరితో ఉండగలనా, ఆ బాధ నేను తట్టుకోగలనా అని. ప్రతిసారీ సమాధానం ఉండలేను, తట్టుకోలేను అని మాత్రమే వస్తుండేది. అయితే మరి ఈ రోజున ఇంకా ఊపిరితోనే ఉన్నానే, ఇంకా నా హృదయం స్తంభించలేదే. ఎన్నో రాత్రులు ఈ ప్రశ్నతో మనలో చాలామంది గడిపి ఉంటాము. అయితే దాని సమాధానం స్వామి తమ జీవిత పర్యంతం మనకు నేర్పిన పాఠాలను, పంచిన ప్రేమను మానవాళికి పంచాలి. మనలో ప్రతి ఒక్కరూ స్వామివారి నిస్వార్థ ప్రేమను, సేవా తత్పరతను ప్రతిబింబించాలి. అందుకే మనలో స్వామి ఊపిరిగా ఉన్నారు. ఆ పాట ఇప్పుడు తలుచుకుంటే దాని అంతరార్థం నాకు ఎంతో చక్కగా గోచరమవుతుంది. గడిచే ప్రతి క్షణము మనలో ఉన్న స్వామితోనే గడపాలి. వినే ప్రతి పదము స్వామి పదంగానే వినాలి. మనలో ఆవిర్భవించే ప్రతి తలపు స్వామి పరంగానే ఉండాలి. స్వామి ప్రేమనే ప్రతిబింబించాలి. ఇంతవరకు బాధలో ఉన్నాము, అయితే ఇక మన బాధ్యత, మన కర్తవ్యం మనకు పిలుపునిస్తోంది. శూన్యత నుండి పూర్ణత వైపు అనే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకుందాం. భగవాన్ మహాపరినిర్వాణం అనంతరం మన బాధను మరుస్తూ బాధ్యత వైపు ఏ విధంగా మనందరి జీవితాలు కొనసాగాలన్నదే ఈ కార్యక్రమ ప్రధానాంశం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు గత 50 సంవత్సరాలుగా స్వామివారి భక్తులు. వారు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, కెమికల్ ఇంజనీర్గా సాంకేతిక రంగంలో దేశ విదేశాల్లో ప్రముఖ స్థానం పొందారు. అంతేకాకుండా స్వామివారి అనుగ్రహంతో 10 ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా రచించి స్వామికి సమర్పించారు. ప్రముఖ వక్త రేడియో సాయి ద్వారా మనందరికీ పరిచితులే. సాయిరాం సార్.
సాయిరాం.
ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న ఈ కార్యక్రమం ఈ రోజుకి స్వామి కృప వలన సాధ్యమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్లు స్వామి మనందరినీ భౌతికంగా వదిలి వెళ్లడం అనేది ఒక బాధ కన్నా ఒక షాక్గా చెప్పవచ్చు. ఇప్పటికీ అది నిజమని నమ్మబుద్ది కావటం లేదు.
మీ మనోభావంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే కోటానుకోట్ల భక్తుల హృదయాలలో స్వామి రూపనామాలు శాశ్వతంగా ముద్ర వేసుకున్నాయి. అందులో కొన్ని లక్షల మందికి స్వామితో ప్రత్యక్ష అనుభవం ఉంది. స్వామి ప్రతి ఇంటికి ఒక పెద్ద, స్వామి ప్రతి వ్యక్తికి ఒక దిక్సూచి. స్వామి తలపు లేకుండా, స్వామికి చెప్పకుండా, స్వామికి నివేదించకుండా జీవితం సాగలేదు. అటువంటిది స్వామి 24 ఏప్రిల్ 2011 తమ దివ్య దేహాన్ని వదిలిపెట్టారు. నిజానికి ఒక భక్తుడుగా ఇది ఆపుకోలేని ఒక ఉద్వేగ స్థితి. కానీ స్వామి మనకు నేర్పింది ఒక్కటే, అన్ని వేళల మీరు దేహం మాత్రమే కాదు, మీరు దివ్యాత్మ స్వరూపులు, మీరు ప్రేమాత్మ స్వరూపులు. ఆ రెండు మాటల్లోనే మానవుణ్ణి పరమోత్కృష్ట స్థాయికి తీసుకెళ్లారు స్వామి. ఎవరిని అన్నడు పేరు పెట్టి పిలిచి సంబోధించింది లేదు, ప్రైవేట్ సంభాషణలో తప్ప. కాబట్టి స్వామి ఈ దేహాన్ని వదిలిపెట్టారు అన్నటువంటిది ఒక వాస్తవం అయినప్పటికీ, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి దాని నుంచి నెమ్మదిగా మళ్లీ ప్రాపంచికమైనటువంటి కార్యకలాపాలలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు సాగటానికి స్వామి కావలసినంత అంతర్గత శక్తిని మాత్రం మనకిచ్చారు. ఆయన ఇచ్చిన శిక్షణ ఒకరోజు రెండు రోజులు కాదు, మీరన్నట్లు కొన్ని దశాబ్దాలుగా స్వామి భక్తులుగా ఉన్న వారందరికీ ఇది ఎంత కఠోరమైనటువంటి సత్యమైనప్పటికీ దీని నుంచి బయటపడాలి అన్నటువంటి దానిని స్వామి ఆసక్తిని కూడా వారే ఇచ్చారు గనక నెమ్మది నెమ్మదిగా కాలగమనంలో స్వామి భావాలు, స్వామి ఆశయాలు, స్వామి ఆదర్శాలు, స్వామి ప్రబోధాలు, సందేశాలు, ఉపదేశాలు, ఆదేశాలు ఇవన్నీ కూడా మనకు అక్కడికి వస్తాయి.
మీరన్నట్టు ఇప్పటి వరకు ఏ బాధ వచ్చినా, ఏ విపత్తు సంభవించినా, ఏ ఆపద వచ్చినా, లేక ఏ శుభవార్త ఉన్నా, ఏ మంచి కార్యం జరిపినా స్వామి వద్దకు పరుగున వచ్చి ఆ బాధను వారితో పంచుకోవటము లేక ఆ ఆనందాన్ని వారి సమక్షంలో అనుభవించటం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఇక అది చేయలేము. ఎవరితో చెప్పుకోము, ఏమని చెప్పము అనేది ఒక ప్రశ్నగా చాలా మందికి మిగిలిపోయింది.
నిజానికి స్వామిని కేవలం దేహం మాత్రమే అనుకున్నట్లయితే ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. మనకి స్వామి 1945 నుంచి, అంటే మనందరం పుట్టక ముందు నుంచి, నన్ను ఈ 5 అడుగుల 3 అంగుళాలకి పరిమితం చేసి చూడకండి, దానిని దాటే స్థితికి మీరు రండి అని. వచ్చాము రాలేదు అది మన సాధన, కానీ స్వామి చెప్తూనే వచ్చారు. అంటే ఏమిటి, నేను దేహం కాదు, దేహాతీతమైనటువంటి మహాచిచ్చక్తిని అని స్వామి చెప్పారు చెప్పకనే. అయితే ప్రశ్న ఏంటంటే ఇవాళ ఎట్లా చెప్పుకోవాలి? ఆ భౌతిక స్థాయిలోని జీవితం ఒక భౌతిక స్థాయి మాత్రమే కాదు కదా, భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, అంటే ఫిజికల్, మెటాఫిజికల్ అండ్ స్పిరిచువల్. 3 స్థాయిలలో స్వామిని మనం భౌతిక స్థాయిలో ఒక పార్శ్వాన్ని అనుభవించాం. రామకృష్ణాది అవతారాలున్నాయి. ఓ ఆంజనేయ స్వామి ఉన్నాడు, వెళతాం 11 ప్రదక్షిణాలు చేసి నువ్వే ఈ కష్టం తీర్చవయ్యాని గుళ్ళో అడుగొస్తాం. రాముడున్నాడా? రాముడు లేడు. ఆంజనేయ స్వామిని చూశావా? చూడలేదు. కాని ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా ఏర్పడింది? అది వారిచ్చిన అనుగ్రహమే. అట్లాగే సత్యసాయి భగవానుడు ఈ శరీరానికి పరిమితం కాకుండా అపరిమితమైన విశ్వ చైతన్యంగా ఇవాళ తనను తాను ప్రకటించుకున్నారు. ఆ విశ్వ చైతన్యంలో స్వామి ఇదివరకు ఎక్కడున్నారంటే వైట్ఫీల్డ్లో ఉన్నారు, కొడైకెనాల్లో ఉన్నారు, పుట్టపర్తిలో ఉన్నారు చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే ఏం లేదండి, మొన్నటి వరకు మాతో ఉన్నారు, లేదు మనతో ఉన్నారు, ఇప్పుడు మనలో ఉన్నారు అని చెప్పగలిగిన స్థాయికి మనం వెళ్ళాలి. ఆ మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? స్వామి యువతని 1999 అలాగే 2004 ఉపన్యాసం చేసినప్పుడు ఒక మాట అన్నారు, రాబోయే కాలంలో మీరే ఈ ఆర్గనైజేషన్కి నాయకత్వం వహించాలి, సిద్ధం కండి అన్నారు. ఆ నాయకత్వం వహించటం అంటే ఏంటి? మనం ఆ బాధ్యత తీసుకోవాలి. ఎంతసేపు బాధలోనే గనక ఉండిపోతే నిర్వీర్యులమైపోతాం. ఎందుకని, ఒక యాగని అంటే ఒక దుఃఖం గాని, ఒక భయం గాని మనకున్నటువంటి ఎనర్జీని డ్రైన్అవుట్ చేసేస్తుంది. ఆ నిర్వీర్య స్థితిని కాకుండా స్వామి దేహంలో మాత్రమే లేరు, మనతో మాత్రమే లేరు, ఇవాళ మనలో ఉన్నారు అన్నప్పుడు మనకి ఒక దివ్య చైతన్యం, ఆ అంతర్గత శక్తి మనకి స్వామి రూపంలోనే మళ్లీ మనం దాన్ని అనుభవిస్తాం. ఇవాళ అలాగే ఏ ప్రశ్న ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఆనందం ఉన్నా, ఏ సంతోషం ఉన్నా స్వామి పటం, చిత్రపటం స్వామి ఉట్టి పటం కాదుగా. మన దృష్టిలో స్వామికి ప్రతీక అది, స్వామి యొక్క ప్రతిబింబం. దాని దగ్గరికి వెళ్లి ఎట్లా ఇదివరకైతే చెప్పుకున్నామో ఇప్పుడు కూడా అలా చెప్పుకున్నట్లయితే సమాధానం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, దీంట్లో సందేహం లేదు.
మీరు ఇప్పుడు అంటుంటే నాకు అనిపిస్తోంది, ఒకవేళ మనం ఇట్లానే బాధలో ఉండిపోతే స్వామి చేపట్టిన ఈ మహోద్యమంలో మనం పాలు పంచుకోలేకపోతాం, దానివల్ల ఆయన ఆశయాలకు మనం ఎదగలేము. ఈ ఉద్యమం ఇక్కడే ఆగిపోతుంది అని లేదు, ఎందుకంటే అది ఆయన ప్రారంభించినది, అది సాగుతూనే ఉంటుంది. కానీ అందులో పాలు పంచుకునే భాగ్యాన్ని మనకు కల్పించారు కాబట్టి మనం బాధ నుండి మెల్లగా బాధ్యత వైపుకు వెళ్లి దీన్ని ముందుకు సాగించాలని చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పిన దాని నుండి నా జీవితమే నా సందేశము, అయితే మీ జీవితాలు నా సందేశం కావాలి అని స్వామి చెప్పటం మనం అనేక మార్లు విన్నాం సార్. మన జీవితాలని ఆయన సందేశంగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి?
చాలా మంచి ప్రశ్న. అసలు ఇవాళ మన ముందున్న సాధన ఇదే. ఏం చేయాలి? స్వామి మనకేం నేర్పారో అన్ని వేళలా గుర్తుపెట్టుకోవాలి. స్వామి ఏ బోధించారో మననం చేసుకుంటూ ఉండాలి. స్వామి దాన్ని ఎలా ఆచరించారో, మిగతా అవతారాలు మిగతా గురువులంతా కూడా మీరిది చెయ్యండి అని చెప్పారు. స్వామి చేసిన తర్వాత మనకు బోధించారు. ఉదాహరణకి గ్రామసేవ తీసుకోండి. తన పుటపర్తి గ్రామాన్ని విశ్వపటం మీద నిలబెట్టిన తర్వాతనే గ్రామసేవే రామసేవ బయలుదేరండి అన్నారు. అలాగే ఒక హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత వైద్యరంగంలో మీరు చేయవలసిన సేవ ఇలా చేసుకోండి అని చెప్పారు. అలాగే సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో విద్య, మానవతా విలువలతో కూడినటువంటి విద్యని తాను ప్రవేశపెట్టిన తర్వాతే మీరందరూ కూడా ఇలా చేయవచ్చును అన్నారు. అంటే స్వామి అవతారంలో ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి లక్ష్యం ఏమిటంటే, చెప్పింది చెయ్యి, చేయగలిగిందే చెప్పు. ఎంత అందంగా చెప్పేవారు ఈ మాటలు అచ్చ తెలుగులో. నువ్వేం చేయగలవో అది మాత్రమే చెప్పు. చెప్పావా? చెయ్యాలి. అదిగో నేను చేశా, నేను చూపించా. మీరు చేయటానికి ఉంది. నేనే చేయగలిగినప్పుడు నా శక్తిని తీసుకుని మీరు చేయండి. ఇది కదా స్వామి భావన. కాబట్టి ఈవేళ మన ముందున్నటువంటి కర్తవ్యం, స్వామి మాటల్లోనే 21 తరాలు నేను కాచుకుంటానన్నారు స్వామి. అంటే సుమారుగా 2100 సంవత్సరం. తరాలంటే 100 ఏళ్లు లెక్కేస్తే 2100 సంవత్సరాల వరకు కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆదర్శాలన్నీ, వారు చూపించినటువంటి ఈ మార్గం అంతా పుష్పవనం అయిపోతుంది ఖచ్చితం. దీంట్లో సందేహం లేదు. చేయవలసింది ఏమిటి? మన కర్తవ్యం అంటే, మన తండ్రి తన జీవితకాలంలో చాలా కష్టపడి గొప్ప సంపద ఆస్తి మనకు ఇచ్చి వెళ్తారు. మనం ఏం చేయాలి? ఆ ఆస్తిని నిలబెట్టుకోవాలి. స్వామి మనకి వేళ ఇచ్చిన ఆస్తి ఏమిటి అంటే ఆధ్యాత్మిక సంపద, ఉన్నత విలువలతో కూడినటువంటి ఒక మానవతా ప్రభతో వెలిగేటువంటి ఒక జీవితం. అంతేకాదు, నీకోసం మాత్రమే కాదు, నువ్వు పరుల కోసం కూడా జీవించాలి. నిజానికి పరుల కోసం జీవించే జీవితమే జీవితం. నీకోసం జీవించేది పశుపక్ష్యాదులు కూడా ఉంటాయి, అది కూడా చూపించారు. కాబట్టి తన సర్వస్వాన్ని, తన జీవితాన్ని ఓపెన్ బుక్ అంటాను చూడండి, తెరిచిన పుస్తకం. ఆ తెరిచిన పుస్తకంలో ఏ లైన్ చూడండి, ఏ అక్షరం చూడండి, అక్షరానికి అక్షరానికి మధ్య ఉన్నటువంటి స్పేస్ చూడండి, అంతా ప్రేమమయం, అంతా దివ్యమైనటువంటి ఒక భావన. ఎక్కడ ఒక మానవ సంఘం నీతి తప్పనటువంటి దివ్య రీతిలో స్వామి దాన్ని ఆవిష్కరించారు. మరి స్వామి అనుయాయులుగా, స్వామి భక్తులుగా, స్వామితో కూడి ఒక అవతారమూర్తితో కూడి జీవించిన వాళ్లంగా మనది, మన బాధ్యత ఈవేళ 100,000 రెట్లు ఎక్కువని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆదర్శాలను మనం ముందుకు మనం ఆచరిస్తూ తీసుకువెళ్లాలి. మన లైఫ్ ఈవేళ సమాజం మనని ఒక ప్రత్యేక దృష్టితో చూస్తుంది. స్వామి ఉన్నప్పుడు వీళ్లు బాగున్నారు, మంచి పిల్లలు, మంచి భక్తులు వీళ్లు. స్వామి వేళ దేహంలో లేరు కదా, ఎలా ఉంటారో చూద్దాం అని వాళ్ల మనస్సులో ప్రశ్న ఉంటుంది. ప్రశ్న మొలకత్తని రీతిలో మన జీవితాన్ని మనం గడపాలి. ఇంతకంటే ముందు, ఇంతకు ముందు ఎట్లాగైతే మనం స్వామి ఉన్నారు, స్వామికి నివేదించుకుందాం, ఏదో తప్పు చేస్తే స్వామి దగ్గరికి వెళ్లి చెప్పుకుందాం అని కాక, అసలు తప్పే చెయ్యనటువంటి స్థితిలో ఉండాలి. ఎందుకంటే మళ్లీ చెప్తున్నాను, ఇవాళ స్వామి మనలో ఉన్నారు. మనలో స్వామిని పెట్టుకుని మనం స్వామి వలే జీవించాలి. అప్పుడే మన జీవితాలు స్వామి సందేశానికి అవి ప్రతీకలుగా మారుతాయని నా ఖచ్చితమైన అభిప్రాయం.
ఇది వింటూ ఉంటే నాలో కూడా ఒక ఒక థాట్ బయలుదేరుతుంది. స్వామి ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు, మీరు ఒక పాట తీసుకోండి, నేను ఎన్నో పాటలు రాశాను, మీరు కొన్ని పాడి నాకు వినిపిస్తే అని ఆయన అడుగుతున్నారు. అంటే డైరెక్ట్ గా చెప్పటం లేదు, నా జీవితం మీ సందేశం కావాలి అని, నా సందేశం మీ జీవితాలని ఆయన డైరెక్ట్ గా చెప్పటం లేదు. కానీ ఆయన ఏది చేసినా అన్ని ఆచరించి చూపించారు. ఇందాక చెప్పినట్టు చివరి క్షణాల్లో హాస్పిటల్లో కూడా ఆయన బాధాని కానీ ఏదని కానీ చెప్పలేదు. ఎందుకంటే దేహభ్రాంతి వీడడమే ఈ లక్ష్యం అన్నట్టుగా ఆయన తీసుకున్న బాధలన్నీ, ఆయన వీల్చైర్లో రావడం కానీ, ఆ కాలు విరగటం కానీ, ఏదైనా కూడా స్వామి తలుచుకుంటే ఆపలేనిది ఏదీ లేదు. క్యాన్సర్ కూడా క్యాన్సిల్ చేశారు. కానీ ఆ బాధలన్నీ పడి అప్పుడు కూడా నవ్వుతూ ఉన్నారు స్వామి. అదే ఆయన ఇచ్చిన సందేశం. దేహభ్రాంతిని వీడి ఆయన ఆత్మస్థాయికి చేరుకోవడానికి ముందరే పునాది వేస్తూ వచ్చారనేది అవగతమవుతోంది.
అది స్వామి స్థాయిలో అది ఒక గొప్ప యోగం. అది దానిని కేవల కుంభక యోగం అని మనం అంటాం. అది దాని విచారణ పక్కన పెట్టినట్లయితే స్వామికి సర్వము సమర్పించుకుని శరణాగతి పొంది వినయంగా ఉండేటువంటి సాయి భక్తుడు కూడా స్వామి తన దేహానికి ఏర్పడ్డ అన్ని అననుకూలాలని ఎంత ఎడంగా పెడగా దూరంగా తనది కానట్లే ఎలా ఉండగలిగారో మనం కూడా అలా ఉండగలగాలి. మనకు ముందు ప్రాణభయం పోవాలి, మనం పోతామేమో అనే భయం పోవాలి. ఎందుకంటే అవతారమూర్తే తన శరీరాన్ని చాలిస్తారు, మనమెంత? మనం కూడా ఓ రోజు ఈ శరీరం వదలాలి. కాని ఆ వదిలేలోగా మనం మన గురువు, సద్గురువు, జగద్గురువు, పరమాత్మైన స్వామి ఆదేశించిన ప్రకారం జీవించామా లేదా? దేహము పాంచభౌతికమని స్వామి చెప్తే చాలా బాగా చెప్పారని ఎప్రిషియేట్ చేయటం ఆనందపట్టం కాదు, మనం మనకు అన్వయించుకోవాలి. ఆ అన్వయించుకున్నప్పుడు, అటువంటి సన్నివేశం ఏర్పడినప్పుడు స్వామి భావాలకు అనుగుణంగా మనం రెస్పాండ్ అయ్యే స్థాయికి మనం వెళ్ళాలి. అది అది చాలా ప్రధానం.
శూన్యత నుండి పూర్ణత వైపు భగవాన్ బాబావారి మహాప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం శ్రీ విఎస్ఆర్ మూర్తిగారితో సంభాషణ మీరు విన్నారు. స్వామివారు రాసిన పద్యరత్నాలు కొన్నింటితో సమకూర్చిన సుమనోహర మాలిక శ్రీమతి శ్రీ సాయి ప్రసన్న గారి నేటి ప్రసంగం. ఇందులో స్వామివారి నిరుపమానమైన దివ్య ప్రేమను హృద్యంగా వివరించడం జరిగింది. విని ఆనందించండి.
యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యశ్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఎవరినైతే బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత్తులు దివ్య స్తుతులతో స్తుతిస్తున్నారో, ఎవరినైతే సామగానం చేసే విద్వాంసులు వేద వేదాంగ ఉపనిషత్ మంత్రాలతో కీర్తిస్తున్నారో, ఎవరినైతే యోగులు ధ్యానస్థితిలో మనోనేత్రంతో దర్శిస్తున్నారో, ఎవరి యొక్క అంతాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరో ఆ అనంతునికి నమస్కారం. అనంతుడైన సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారికి ప్రణామ సహస్రం. ఎవరయ్యా పుట్టపర్తిలో సురలు మోహింపంగా దివ్యాగమోత్సవములు సేయుచు భక్తవర్యులకు ఉత్సాహంబుగా మానసోద్భవ లింగంబులు తీసియిత్తురట సంభావింప ఆదిత్యుడా, శివుడా, మాధవుడా, సరోజభవుడా, శేషాచలాధీసుడా అని పండితవర్యులంతా విస్తుపోతూ ఉంటే వారికి సమాధానమా అన్నట్లుగా తన నిజతత్వాన్ని వెల్లడి చేస్తూ, ఏను దైవంబు, తద్భిన్నమేమి కాను, ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను, వ్యథలు క్లేశాలు నన్ను స్పృశింపగలేవు, సచ్చిదానందుడను, సత్యసాయి విభుడా అని భగవాన్ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత తీయగా తన అవతార రహస్యాన్ని ప్రకటించారు. ఆ అఖండ పరబ్రహ్మం నిరాకార, నిర్గుణ, నిత్య, శుద్ధ, ముక్త, నిర్మల సచ్చిదానంద తత్వం మానవ తత్వ పరివర్తన కోసం నరాకారం దాల్చి మనతో ఆడి పాడి నవ్వులు రువ్వి నడయాడి మాటాడి లాలించి పాలించి కోపించి అంతలోనీ బుజ్జగించి అన్నిటినీ మించి చెప్పలేనంత ప్రేమను పంచిన సాయిమాత విశ్వ చైతన్యంలో పరివ్యాప్తమై అణువణువునా నిండి అలరారుతోంది. ఇన్నాళ్లు ప్రత్యక్షానుభూతిని పంచి ఎప్పటికప్పుడు దేహంపై మోహం వీడండి అంటూ మనల్ని హెచ్చరించి మానసికంగా సంసిద్ధుల్ని చేసి మన స్థాయిని, మనోస్థాయిని పెంచేందుకు ఇకపై పరోక్షానుభూతి పొందే దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయః పూర్ణమేవావశిష్యతే అంటోంది ఈశావాస్య బృహదారణ్యక ఉపనిషత్తుల్లోని శాంతి మంత్రం. అది అంటే ఆ పరబ్రహ్మం పూర్ణమే, ఇది అంటే ఈ దృశ్య కల్పిత జగత్తు కూడా పూర్ణమే. మొదటి పూర్ణం నుండి రెండో పూర్ణం ఉదయిస్తుంది లేదా వ్యక్తమవుతుంది. ఒక పూర్ణానికి మరో పూర్ణం కలిపినా లేదా తీసివేసినా మిగిలేది అనంతమే. పరబ్రహ్మతత్వమైన సాయి పూర్ణం. ఆ పూర్ణ ప్రేమ నుండి వెలువడిన ఈ జగత్తు పూర్ణమే. నిరాకార పరబ్రహ్మతత్వం సాకారం దాల్చి సత్యసాయిగా సాక్షాత్కరించిన ఆ పూర్ణత్వానికేం భంగం వాటిల్లలేదు. అదేవిధంగా ఇప్పుడు తిరిగి నిరాకారంగా విశ్వవ్యాప్తమైన జగత్తు ఇప్పటికీ పూర్ణంగానే మిగిలిపోయింది. విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభును యందు విశ్వము వెలుగుచుండు, విశ్వ విభుల మైత్రి విడదీయరానిది, సత్యరతనాల మూట ఈ సాయి మాట. విశ్వజనీనమైన ప్రేమతత్వం, సుహృద్భావనామయమైన సేవాతత్వం, భగవంతునితో మైత్రి, అంతర్భావాలైన విలువల ఆచరణాత్మక జీవన శైలి, ఆంతరంగిక ప్రయాణం, ఐక్యత, పవిత్రత, తద్వారా దివ్యత్వ నిరూపణ, వ్యక్తి వికాసంతోనే సాంఘిక ప్రకాశం వంటి అత్యంత అరుదైన అపురూప భావ బీజాలు నాటిన సత్యసాయి భగవానుని తత్వం అనంతత్వం. అది నిర్వచనానికి అందనిది, పదకోశం పట్టుకోలేనిది, కలాన్ని కదిలించలేనిది సాయితత్వం. సాయితత్వం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కన్నా బాబా చూపిన అడుగుజాడల్ని అనుసరించి చేరవలెను గమ్యము శీఘ్రగతిని. ఒకసారి భగవాన్ని ఒక భక్తుడు ప్రశ్నించాడట, భగవంతుడు మానవ రూపంలోనే ఎందుకు రావాలి అని. దానికి స్వామి సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా, ఆప్తంగా, నిర్ద్వంద్వంగా అందించారు. సృష్టిలో పశుపక్షి మృగాదులన్నీ తమ ధర్మాన్ని తాము సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. ఒక్క మనిషి మాత్రమే తన స్వధర్మాన్ని మరిచిపోయి వర్తించి ప్రకృతిలో అసమతుల్యానికి కారణమవుతున్నాడు. వాటన్నింటికీ ఒక రీజన్ సీజన్ ఉన్నది. ఎటువంటి క్రమశిక్షణ లేనిది ఒక్క మానవుడికే. కాబట్టి దైవం మానుష రూపేణా అవతరిస్తాడు అన్నారు. పాపభీతి లేని పామరత్వము బట్టి, దైవప్రీతి లేని దాని బట్టి మానవత్వమణిగే మానవులందున ఇంతకంటే దౌర్భాగ్యమేమి కలదు. సత్యసాయి భగవానుని లీలలు, మహిమలు మొదలైనవన్నీ దివ్యత్వానికి నిదర్శనాలే, స్వాభావికమైనవే, భగవతత్వానికి అభివ్యక్తి. సాయి అవతార లక్ష్యం ఈ లీలా విభూతులతో తనవైపు ఆకర్షించుకోవడం కాదు, మానవుల్లో అంతర్లీనంగా ఉన్న దివ్యత్వాన్ని తనకి తానుగా తెలుసుకోగలిగేలా మానవజాతిని తీర్చిదిద్దడమే భగవాన్ ప్రధాన లక్ష్యం. అదే మానవ స్వధర్మం. స్వధర్మాన్ని విస్మరించిన మానవుణ్ణి తిరిగి తన గమ్యాన్ని ఎరుకపరచి చేయూతనిచ్చి మార్గదర్శకత్వాన్ని చేసే బృహత్కార్యాన్ని వహించేందుకే అవతరణ జరిగింది. ఆదిశంకరులవారు ఏకశ్లోకంలో గురుశిష్య సంభాషణ రూపంలో ఉపనిషత్ సారాన్ని చెప్పారు. కిం జ్యోతిస్తవ భానుమానహమినే రాత్రౌ ప్రదీపాదికం స్యాత్ ఏవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే చక్షుః తస్య నిమీలనాది సమయే కిం ధియోః ధ్యోర్దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిః తదస్మి ప్రభో. నీకు దీపం ఏది అని మొదలుపెట్టి గురువుగారడిగిన ప్రశ్న పరంపరను ఛేదించి చివరకు ఆ వెలుగును నేనే, ఆ పరంజ్యోతిని నేనే అని ఎరుక కలుగజేసుకుంటాడు శిష్యుడు. ఇంతటి భావగాఢత, విషయ క్లిష్టత కలిగిన బృహత్ అంశాన్ని తనదైన సులభ శైలిలో, సరళ భాషలో, నేను వెలుగులో ఉన్నాను, నేనే వెలుగు, వెలుగు నాలోన ఉన్నది, వెలుగు నేని అన్న భావము హృదయాన హత్తుకొన్న అట్టి జ్ఞానియే బ్రహ్మలో ఐక్యమగును, మానవ జీవితానికి దిశానిర్దేశం చేశారు భగవాన్ బాబా. శ్రీరాముడికి ఎందరు భక్తులు ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది హనుమంతుడే. ఎందుకంటే రామావతార పరిసమాప్తి తరువాత కూడా రామ తత్వాన్ని జీర్ణించుకున్నవాడు కావడంచేత నిత్యం రామనామ స్మరణతో తనను తాను పావనం చేసుకుని చిరంజీవత్వాన్ని పొందాడు. అలాగే శబరి భౌతికంగా రామ దర్శనం చేసుకోకపోయినా రామతత్వ మాధుర్యాన్ని ఫలాలుగా మలచి రాముడి రాకకోసం వేచిచూసింది. కృష్ణభక్తులు ఎందరూ ఉన్నా కృష్ణనామంతో విడదీయరాని అనుబంధం కలిగినవారు గోపికలు. కృష్ణుడు చిన్ననాటనే బృందావనం వీడినా అంతవరకు అనుభవించిన లీలా విభూదుల్ని కృష్ణతత్వాన్ని అనుభూతులుగా మలుచుకున్న యోగినులు గోపికలు. కృష్ణ నిర్యాణ వార్త వింటూనే ప్రాణాలు వదిలిన కుంతికన్నా కృష్ణుడు ఇక లేడని మహాప్రస్థానానికి బయల్దేరిన పాండవుల కన్నా గోపికలే కృష్ణభక్తులుగా ప్రసిద్ధులయ్యారు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే, నువ్వు భక్తుడివి అని హనుమని, వీళ్లు అసలైన భక్తులంటే అని గోపికల్ని గుర్తించాడు కాబట్టి. స్వామి ఒకసారి తమ దివ్యోపన్యాసంలో, మీరేదైనా ఉత్తరం పోస్టు చేస్తే దాని ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చాకనే కదా అది అందింది అని నిర్ధారించుకుంటారు, అదేవిధంగా భగవంతుడు మీ భక్తిని మెచ్చి నువ్వు నా భక్తుడివయ్యా అని గుర్తించాలి. అంతేకాని ఎవరికి వాళ్లు మేం సాయిభక్తులం మేం సాయిభక్తులం అనుకోవడం సరికాదు అన్నారు. కాబట్టి అసలైన పరీక్షాకాలం ఇప్పుడు ఆసన్నమైనది. ఇంతవరకు పెట్టినవి కేవలం స్లిప్ టెస్టులు మాత్రమే, ఇది అసలైన పరీక్షా సమయం. భౌతిక రూపం కనుమరుగయ్యాక భగవంతుడందించిన మార్గంలో మన పయనం ఎంత సాఫీగా ఎంత సరళంగా నల్లేరు మీద బండి నడకలా సాగిస్తాము తేల్చి చెప్పే పరీక్షాకాలం. మామూలు పరీక్ష కాదు, ఎంసెట్ పరీక్ష. ఎం ఫర్ మానవ సేవ. మానవ సేవలో తరించేందుకు స్వామి పెట్టిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్. భగవంతుని బృహత్ ప్రణాళిక ఎప్పుడూ చాలా విస్తృతంగానూ దూరదృష్టితోనూ బృహత్కరంగానూ ఉంటూనే ఉంటుంది. 1976 సంవత్సరంలో స్వామి ఎంపిక చేసిన విద్యార్థుల్ని అధ్యాపకుల్ని తీసుకుని ఊటీ వెళ్లడం జరిగింది. అక్కడ తమ ఉపన్యాసంలో భాగంగా కేవలం ఒక హస్తచాలనంతో గోళాకారంలో ఉన్న ఒక వెండి వస్తువును సృజించి అందరికీ చూపించారు. ఆ వెండి వస్తువు మీద కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో వజ్రాలు మంచి కాంతులు మిరుమిట్లు గొలిపే రాళ్లని పొదిగి ఉండడం చూశారంతాను. దీని భావమేమిటి స్వామి అంటే, ఈ ఉపాధి మరొక 46 సంవత్సరాలు ఉంటుంది, తదనంతరం ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశాల్లో ఈ వజ్రాలు పొదగబడి ఉన్నాయో ఆ ప్రదేశాల్లో సత్యసాయి విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు నెలకొల్పబడతాయి. అవన్నీ కూడా మానవ అభ్యుదయానికి సాంఘిక నైతిక పరివర్తనకి దోహదం చేసేవిగా ఉంటాయి. ఆయా సంస్థల్లో ఎవరెవరు తమ కార్యక్రమాన్ని నిర్వహించాలో దీనిమీద 100 శ్లోకాల్లో సంస్కృతంలో వివరించబడి ఉంది అని స్వామి వివరించారు. స్వామి, ఆ 100 శ్లోకాల్లో ఏమేం రాసి ఉందో మీరు వివరించండి స్వామి అంటే, భవిష్యత్తు నేను చెప్పకూడదు బంగారు, తినబోతు రుచెందుకు, రాబోయే కాలంలో మీరే చూస్తారుగా. ఆనాటి రామకృష్ణుడికి ఒక్కడే వివేకానందుడు, కాని ఈ రామకృష్ణుడికి కొన్ని వేల వివేకానందులు. ఈ ఉపాధి తదనంతరం వీరంతా కూడా కార్యరంగంలోకి దూకి నా సందేశాన్ని వ్యాప్తి చేస్తారు అని స్వామి తన అవతార కార్యక్రమాన్ని ఆ రహస్యాన్ని అక్కడున్న ఆ అదృష్టవంతులకి వెల్లడించారు. కాబట్టి స్వామి ఏనాడు తన అవతార లక్ష్యాన్ని అవతార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు మనందరం జాగరూకులమై అప్రమత్తతో వ్యవహరించి స్వామి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలి. ఒకసారి ఒక భక్తుడు స్వామిని, స్వామి మీరు భక్తులందరినీ చెయ్యి పట్టి నడిపించాలని ఎందుకనుకుంటారు, కేవలం మార్గం చూపించి వదిలేయొచ్చును కదా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా, నిజమే, కాని దురదృష్టవశాత్తు భక్తులందరూ గుడ్డివారు అన్నారు. అవును, గమ్యం ఎదురుగా ఉన్నా గుర్తించని వారిని ఆ పేరుతో పిలవడమే అన్ని విధాలా సమంజసం. స్వామి చెప్పిన సమాధానం పైకి జవాబుగా కనిపించినా దాని ఆంతర్యం స్వామి ఇచ్చిన భరోసా, చేసిన ప్రమాణం. శ్రీ పుట్టపర్తి నిలయుడు, కాపాడును మిమ్ము ఎప్పుడు కరుణాకరుడై, చేపట్టి మిమ్ము బ్రోవును ఏ పట్టున విడువకుండా ఏలును మిమ్మున్. సర్వదా సర్వకాలేషు సర్వత్రా నిండిన స్వామిని నిండు మనస్సుతో ప్రార్థించి మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో సాయి ప్రతినిధులుగా సమాజ సేవలో పాలు పంచుకుని తద్వారా వ్యక్తి పరిణామాన్ని సాధించి లోదృష్టిని అలవర్చుకుందాం. అదే సాయి సందేశం. SAI సీ ఆల్వేస్ ఇన్సైడ్. అంబోధి స్థలతాం, స్థలం జలధితాం, ధూళీ లవః శైలతాం, మేరు మృత్కణతాం, తృణం కులిశతాం, వజ్రో తృణప్రాయతాం, వహ్నిః శీతలతాం, హిమం దహనతాం, ఆయాతి యస్యేచ్ఛయా లీలాదుర్లలితాద్భుతవ్యసనిని దేవాయ తస్మై నమః. ఎవరి ఇచ్ఛ మాత్రంగానే సముద్రం భూమిలా, భూమి సముద్రంగా మారుతుందో, దుమ్ముకణం పర్వతంగా, మేరుపర్వతం మట్టి రేణువంత అయిపోగలదో, గడ్డిపరక వజ్రాయుధంలా, వజ్రాయుధం గడ్డిపోచలా అయిపోగలదో, అగ్ని చల్లగా, మంచు అగ్నిగా మారగలదో, ఆ భగవంతుడికి నమస్కారం. సర్వశక్తిమంతుడైన, ఘటనాఘటన సమర్థుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారికి అనేకానేక నమస్కారాలు. సాయిరాం.
స్వామి నిరుపమానమైన దివ్య ప్రేమను వివరించే శ్రీమతి సాయి ప్రసన్న గారి ప్రసంగం మీరు విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు కార్యక్రమం సమాప్తం. శ్రోతలు మా తెలుగు కార్యక్రమాలను ప్రతి సోమ బుధవారాలు రాత్రి 7:30 నుండి 8:30 వరకు వినవచ్చు. అంతేకాక ఈ ప్రసారాలు మా వెబ్సైట్ www.radiosai.org లో కూడా అందుబాటులో ఉంటాయి.